ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను, ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
గతికి మూలం ప్రేమే దైవ స్వరూపం,
ప్రేమే నీచ జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం.
ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం, అమర్యాద నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది. అమర్యాద నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటికీ తాళునది. మత్సర పడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది ప్రేమ భక్తి.
ప్రేమే జగతికి,
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 93 98 3444406 మహారాష్ట్ర ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00008004017703.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
బాప్తిజము అనే అంశాన్ని మనం ధ్యానించిన ఈ దినమందు ఈ యుగయుగాల ఆకాంక్షలో 11వ వర్తమానంగా మనం ధ్యానించనే ఉన్నాము. పరలోకొందిన మా తండ్రి, దినమందు ప్రభువా, నీ యొక్క వర్తమానాన్ని మేము ధ్యానించినుండగా బాప్తిజం అనే అంశాన్ని మేము అందరం కూడా అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు చూపించిన గొప్ప సాదృశ్యాన్ని ప్రభు మా యొక్క జీవితంలో మేము అవలంబించుకునే శక్తిని మాకు మీరు దయచేయమని యేసుక్రీస్తునామని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. అరణ్య ప్రవక్తను గురించి, అతని అద్భుత ప్రకటన గురించిన సమాచారం గలిలయా అంతటా వ్యాపించింది. ఆ వర్తమానం మారుమూలన ఉన్న కొండ ప్రాంతాల ప్రజలకు, తీర ప్రాంతంలోని మత్స్యకారులకు అందింది. సామాన్యమైన యథార్థమైన హృదయాల్లో ఆ వర్తమానానికి సానుకూల స్పందన లభించింది. నజరేతులోని యేసేపు వడ్రంగి కోటలో ఆ వర్తమానం వినిపించింది. ఒకరు ఆ పిలుపును గుర్తించారు. ఆయన సమయం వచ్చింది. తన అనుదిన కాయకష్టం నుంచి తప్పుకుంటూ తల్లికి వీడ్కోలు పలికి యార్దాను నది వద్దకు ఏరువక సాగిన ప్రజలతో కలిసి వెళ్ళాడు. యేసు బాప్తిజమిచ్చే యోహాను దయాదులు తమ జన్మ సంబంధిత విషయాల పరంగా వారికి సన్నిహిత సంబంధం ఉంది. అయినా వారికి పరస్పర పరిచయం లేదు. యేసు జీవితం గలీలయలోని నజరేతులో గడిచింది. యోహాను యూదియాలోని అరణ్యంలో నివసించాడు. ఎంతో వ్యత్యాసమైన పరిసరాల్లో వారు ఒంటరి జీవితాలు జీవించారు. వారు ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకోవటం జరగలేదు. ఇది దైవ సంకల్పితం. వారిరువురు చెబుతున్న విషయాల పరంగా ఒకరితో ఒకరు సంప్రదించుకుని ప్రబోధిస్తున్నారన్న ఆరోపణ తలకెత్తుకునేందుకు ఇది ఇలా జరిగింది. యేసు జననానికి సంబంధించిన ఘటనల గురించి యోహాను విన్నాడు. తన బాల్యంలో యేసు యెరూషలేము సందర్శనాన్ని గురించి, రబ్బీల పాఠశాలలో చోటు చేసుకున్న సంగతుల గురించి యోహాను విన్నాడు. ఆయన పాపరహిత జీవితం గురించి విన్నాడు. ఆయనే మెస్సయా అని కూడా నమ్మాడు. అయితే ఆ విషయమై అతనికి నిర్దిష్టమైన ఖచ్చితమైన అభిప్రాయం లేదు. యేసు అన్ని సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉండటం తన జీవిత కర్తవ్యం సందర్భంగా ఏ ప్రత్యేక నిదర్శనం చూపించకపోవటం ఆయన వాగ్దాత మెస్సయ అవునా కాదా అన్న విమానశక తెరలేపింది. ఇలా ఉండగా స్నానికుడి విషయంతో వేచి ఉన్నాడు. దేవుడు సంకల్పించుకున్న సమయంలో అంత స్పష్టంగా వెల్లడవుతుందని నమ్మాడు. మెస్సయ తన వలన బాప్తిజం కోరతాడని, ఆయన దైవత్వానికి ఒక గుర్తు ఇవ్వబడుతుందని అతనికి దైవ ప్రత్యక్షతల వల్ల తెలిసింది. అతడు ఆ విధంగా ఆయనను ప్రజలకు సమర్పించగలుగుతున్నాడు. యేసు బాప్తిజం పొందటానికి వచ్చినప్పుడు ముందెన్నడు ఏ మానవుడిలోనూ కనిపించని పవిత్రత ప్రవర్తనను యోహాను ఆయనలో చూశాడు. ఆయన సన్నిధి వల్ల ఏర్పడ్డ వాతావరణం పరిశుద్ధమైంది. భయభక్తులు పుట్టించేది యోర్దాను వద్ద ఆయన చుట్టూ కూడని జనసమూహంలో యోహాను భయంకర నేర కథనాలు విన్నాడు. ఎన్నో పాపాల భారంతో కుంగిపోతున్న ఆత్మల్ని కలుసుకున్నాడు. కానీ అంత పరిశుద్ధమైన ప్రభావాన్ని వెదజల్లుతున్న ఏ మానవుణ్ణి అతడు ఇప్పుడు కలుసుకోలేడు. మెస్సియాను గురించిన యోహానుకు ప్రత్యక్షపరచబడ్డ దానికి ఇదంతా అనుగుణంగా ఉంది. ఆయన యేసు మనవిని మన్నించడానికి అతడు సందేశించాడు. పాపి అయిన తాను అపరిహితుడికి బాప్తీసం ఎలాగా ఇవ్వగలుగుతున్నాడు? పశ్చాత్తాపం అవసరం లేని ఆయన దోషణాన్ని ఒప్పుకొని ప్రక్షాళనను కోరటానికి సూచించే ఆచరణ అసలు ఎందుకు ఆచరించాలి? బాప్తీసం ఇమ్మని యేసు కోరినప్పుడు యోహాను వెనక్కు తగ్గి, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని బాప్తీసమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నించాడు. అప్పుడు దృఢమైన మృదువైన స్వరంతో, ఇప్పటికీ ఇది కానిము, నీతి యావత్తు ఇలాగు నెరవేరుట మనకు తగియున్నది అని యేసు బదులు పలికిన్నాడు. రక్షకుని మాట శిరసా వహించి బాప్తీసమిచ్చి యోహాను ఆయనను యోర్దానులోకి నడిపించి ఆయన్ని నీటిలో సమాధి చేశాడు. బాప్తీసం పొందిన వెంటనే యేసు నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడిన దేవుని ఆత్మ పావును వల్ల దిగి తన మీదకి వచ్చిట చూచింది. తన దోషిత్వం ఒప్పుకోలుగా యేసు తన నిమిత్తం బాప్తీసం తీసుకోలేదు. ఆయన తన్ను తాను పాపాలతో సామాన్యుని చేసుకుని మనం తీసుకోవలసిన చర్య తీసుకుని మనం నిర్వహించవలసిన కార్యాన్ని నిర్వహించాడు. ఆయన శ్రమల జీవితం బాప్తీసం అనంతరం ఆయన ఓర్పు సహనం మనకు ఆదర్శం. నీటిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత యేసు నది గట్టున వంగి ప్రార్థన చేశాడు. ఆయన ముందు ఓ నూతన శకం ఆరంభమైంది. ఇప్పుడు ఆయన ఓ విశాల వేదికపై నిలిచాడు. తన జీవిత రణరంగంలో ప్రవేశిస్తున్నాడు. ఆయన సమాధానాధిపతి అయినప్పటికీ ఆయన రాక కత్తి దియ్యటం లాంటిది. ఆయన స్థాపించవచ్చిన రాజ్యం యూదుల ఆకాంక్షిన రాజ్యానికి విరుద్ధమైంది. ఇశ్రాయేలు ఆచార వ్యవహారాలకు వ్యవస్థనకు ఎవరు పునాదో ఆయన ఇప్పుడు దాని శత్రువుగాను విద్వాంసకుడుగాను పరిగణించే పరిస్థితి ఏర్పడింది. సీనాయిపై ధర్మశాస్త్రాన్ని ప్రకటించిన ఆయన దోషిగా కణనకు గురి కావలసి ఉన్నాడు. సాతానుడు ప్రబల్యాన్ని రూపమాన్పేందుకు లోకంలోనికి వచ్చిన ఆయనను బయలుజేని నిర్వహించారు. లోకంలో ఎవరు ఆయనను అవగాహన చేసుకోలేదు. తన సేవకాలంలో ఆయన ఒంటరిగానే నడవలసి ఉన్నాడు. తన జీవితకాలమంతటిలో ఆయన తల్లి సహోదరులు ఆయన కర్తవ్యాన్ని అవగతం చేసుకోలేదు. తన శిష్యులు సైతం ఆయనను అవగాహన చేసుకోలేదు. దేవునితో ఉన్నప్పుడు ఆయన అనంత కాంతిలో నివసించాడు. కానీ లోకంలో ఆయన జీవితం ఒంటరి జీవితం కానుంది. మానవుడుగా ఆయన మన అతిక్రమ భారాన్ని దుఃఖాన్ని భరించాల్సి ఉన్నాడు. పాపరీతుడైన ఆయన పాపం కలిగించే అవమానాన్ని సహించాల్సి ఉన్నాడు. సమాధాన ప్రియుడు సంఘర్షణలతో నివసించాల్సి ఉన్నాడు. సత్యం అబద్ధంతో, పవిత్రత దుర్మార్గంతో నివసించాల్సి ఉన్నాయి. అక్రమం వల్ల వచ్చిన ప్రతి పాపం, ప్రతి విభేదం, ప్రతి అపవిత్రత శరీరిచ్చే ఆయన స్వభావానికి చరిత్రహింసలు ఉంటాయి. ఆయన ఒంటరిగా నడవాలి, ఒంటరిగా భారం మోయాలి, తన మహిమను పక్కన పెట్టి మానవ జాతి బలహీనతను భుజాన వేసుకున్న ఆయన మీద లోక రక్షణ మరి కార్యం అనుకుని ఉంది. అది ఆయన చూశాడు, అంత గ్రహించాడు కూడా. ఆయన సంకల్పం మారలేకుండా ఉన్నది, స్థిరంగా నిలిచింది. పతనమైన మానవ జాతి రక్షణ ఆయన మీదే ఆధారితమై ఉంది. అందుకు ఆయన సర్వశక్తిగల ప్రేమ హస్తాన్ని పట్టుకోవటానికి తన చేయి చాపాడు. ప్రార్థనలో తన యావదాత్మను పానార్పణం చేసినప్పుడు రక్షకుని చూపు పరలోకం గుండెల్లోకి దూసుకుపోతున్నట్లు కనిపించింది. పాపం మనుషుల హృదయాల్ని ఎంతగా కఠినపరుస్తుందో, మనుషులు తన రక్షణ కర్తవ్యాన్ని గ్రహించి రక్షణ వరాన్ని అంగీకరించడం ఎంత కష్టమో ఆయనకు బాగా తెలుసు. వారి అవిశ్వాసాన్ని జయించడానికి సాతాను బంధకాల్ని విరగగొట్టి వారి తరపున నాశనకారుడు సాతాన్ని జయించడానికి శక్తినియాల్సిందిగా తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు. కుమారుడు రూపంలో మానవాళిని తండ్రి స్వీకరిస్తాడు. ఆనాటికి సాక్ష్యాన్ని కోరుతున్నాడు. అలాంటి ప్రార్థన దేవదూతలు మనం ఎప్పుడూ విని ఉండలేదు. తమ ప్రియతమైన సేవ పతికి ఓదార్పును భరోసాను ఇచ్చే వర్తమానాన్ని చెరవేయడానికి దూతలు అతృతంగా ఉన్నారు. ఇక్కడ దూతలు కాదు, తండ్రి తానే కుమారుడి యొక్క విజ్ఞప్తికి జవాబు ఇవ్వాలని తలుచున్నాడు. యోర్దాను వద్ద సమావేశమైన ఆ మహాజన సమూహంలో ఉన్నవారిలు యోహాను తప్ప ఆ పరలోకిక దృశ్యాన్ని గ్రహించిన వారు ఎవరు లేరు. ఆయన గంభీరమైన దైవ సముఖం ఆ సమావేశంపై ఉంది. ప్రజలు నిశ్శబ్దంగా లేచి క్రీస్తును చూసి ఉండిపోయారు. ఆయన రూపం నిత్యం దేవుని సింహాసనం చుట్టూ ఉండే వెలుగులో వలలాడింది. ఆకాశం వేపుకు ఎత్తి ఉన్న ఆయన ముఖం మహిమతో ప్రకాశించింది. అలాంటి మహిమ ప్రకాశం ఏ మానవుడి ముఖంలో ఎన్నడూ ఎవరూ చూడలేదు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని ఒక స్వరం ఆకాశం నుంచి వినపడింది. యేసు వంగి తన తండ్రి ఆమోదం కోసం కన్నీటితో ప్రార్థన చేయటం చూసిన యోహాను చాలించిపోయాడు. దేవుని మహిమ ఆయన చుట్టూ ప్రకాశిస్తుండగా పరలోకం నుంచి ఒక స్వరం వినిపించినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన సంకేతాన్ని యోహాను గుర్తించాడు. తాను బాప్తిజమిచ్చిన వ్యక్తి లోకరక్షకుడని బాప్తిజమిచ్చి యోహాను గ్రహించాడు. అతని మీదకి పరిశుద్ధాత్మ వచ్చాడు. చేయి చాపి వేలెత్తి యేసు వంక చూపిస్తూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పినాడు. దేవుని గొర్రెపిల్ల అన్న మాట భావాన్ని వింటున్న వారుడు ఎవరో ఆ మాటకొస్తే మాట్లాడుతున్న యోహాను సైతం గ్రహించలేదు. ఆదికాండం 22:7-8 వచనాల్లో, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునడని మరి ఆనాటి కాలంలో అబ్రహాము ఇస్సాకుతో బలర్పిస్తున్న సమయంలో చెప్పాడు. అదే యెషయా గ్రంథం 53:7-6 వచనాల్లో, అతడు వదకుతే బడుచున్న గొర్రెపిల్ల యోహాను మనందరి దోషాన్ని అతని మీద మోపాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మరి బలి పశువుగా బలర్పించిన గొర్రెపిల్లగా ఈ లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. ఈ బాప్తిజం కార్యక్రమంలో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను అంటూ యోర్దాను వద్ద యేసును గూర్చిన వినిపించిన మాటలో మరి సమస్త మానవాళికి వర్తిస్తాయి. మన ప్రతినిధిగా యేసుతో ఈ మాటలు పలికాడు దేవుడు. మన పాపాల దుర్భయాలు ఎన్నో అయినా మనల్ని ఆయనతో తోసి పుట్టలేదు, వ్యర్థులుగా పరిగణించటం లేదు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచేసుకున్నాడు. ఎక్కడుందంటే ఎఫ్సిల్ రాసిన పత్రిక 1:6 ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనకి ఆ యొక్క గమ్య స్థానాన్ని ఒక గొప్ప నిదర్శనాన్ని తండ్రి వెచ్చి ఉంచాడు. మరి క్రీస్తును పరివేశించి ఉన్న మహిమ మనల్ని ప్రేమిస్తున్నట్టు దేవుడు చేసిన ప్రమాణానికి చిహ్నం అది. అది ప్రార్థన శక్తిని గురించి మాట్లాడుతుంది. మానవుల స్వరం దేవునికి ఎలా వినిపిస్తుందో, మన మానవులు దేవుని ఆవరణంలో ఎలాగ ఆమోదం పొందుతాయో తెలుపుతుంది. పరలోకానికి భూలోకానికి మధ్య పాపం వల్ల అగాధం ఏర్పడింది. ముఖాముఖి సంబంధం తెగిపోయింది. అయితే యేసు తన మహిమ రాజ్యం ద్వారా ఈ రెండింటిని మళ్ళీ కలిపాడు. ఆయన ప్రేమ మానవుల్ని ఆవరించి ఉన్నతమైన పరలోకాన్ని అంటుకుంటుంది. మనం శోధనను జయించడానికి సహాయం కోసం ప్రార్థిస్తే తెరుచుకున్న ఆకాశాల నుంచి మన రక్షకుని శిరమై పడ్డ వెలుగు మన మీద కూడా పడుతుంది. యేసుతో మాట్లాడిన స్వరం విశ్వసించే ప్రతి ఆత్మతో ఇతడు నా ప్రియమైన బిడ్డ, ఇతడి విషయంలో నేను ఆనందిస్తున్నానని మరి తండ్రి పరలోకం నుంచి పలికినాడు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమైపోయిపోదు అని ఇంత ప్రత్యక్షపరచలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనం చూస్తామని యోహాను తన పత్రికలో 1 పత్రిక 3:2 చెప్తున్నాడు. ఆయన ఉన్నట్లుగానే ఆయన మనం చూస్తామని కూడా ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మనం గమనించినట్లయితే అతి ఘోర పాపులు ఎంత అవసరమై ఉన్నారు. తీవ్ర హింసకు తృణీకరానికి గురి అయిన వారు తండ్రి వద్దకు వచ్చేందుకు మన రక్షకుడు మార్గాన్ని తెరిచాడు. యేసు సిద్ధం చేయడానికి వెళ్ళిన భవనాల్లో అందరూ నివాసాలు పొందవచ్చు. ఇక్కడ ప్రకటన గ్రంథం 3:7 ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న ఉద్దేశం ఏమిటంటే దావీదు తలుపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడను, ఎవడను తీయలేకుండా వేయవాడనై సత్య సరుపయోగు పరిశుద్ధుడు చెప్పు సంగతులని దావీదు కూడా మరి ప్రత్యేకటువంటి విషయాలను పలికాడు. మరి యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్న ఈ నీటి బాప్టిజం ప్రతి మానవునికి ఒక గొప్ప గుర్తుగా క్రైస్తవులుగా మనం ఇది గమనించుకుంటూ ఉండాలి. ఎందుకంటే యుగయుగాల ఆకాంక్షలో ఎలిజబెటం గారు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిజం గురించి వివరించిన సందేశమైనటువంటి వర్తమానం ఇదే. మరి ఈ దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు క్రీస్తు ద్వారా. మరి యేసుక్రీస్తు ప్రభు కుమారుడిగా ఆయన బాప్తిజం తీసుకున్నాడు, మానవుల కొరకు మరణించాడు. ఆ యొక్క యోర్దాన్ నదిలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరియు పావురం రూపం వలె ఆయన భుజం మీద వాలి ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అనే గొప్ప విషయాన్ని ఇక్కడ బోధించినట్లు మనం చూస్తాం. మరి యోర్దాన్ నదిలో ఈ మత్తయి సువార్త మరి 6 జరిగిన గొప్ప అమూల్యటువంటి వర్తమానం మన యొక్క జీవితంలో ఎంతో అవసరం. మత్తయి సువార్త 3 యేసుక్రీస్తు ప్రభు మరి బాప్తిజం తీసుకున్నప్పుడు ఎటువంటి మరి సూత్రాన్ని దేవుడు మనకి ఇచ్చినాడో ఇక్కడ మనం చూడగలం. ఏమని మనం గమనించి వచ్చంటే యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ యొక్క గొప్ప గుర్తు మానవుని యొక్క ఉద్దేశం ఇక్కడ ప్రళమైందని మనం చూడవచ్చు. మత్తయి సువార్త 3:6-10 మనం యేసుక్రీస్తు ప్రభు ఆయన బాప్తిజం ఏ విధంగా తీసుకొని బాప్తిజం యోహాను యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకతను గుర్తించి మానవులుగా మనం కూడా అటువంటి ఉద్దేశాన్ని మనం కూడా మన జీవితంలో సఫలపరుచుకొని ఆయన ఇచ్చిరాజ్యంలో స్థలం కల్పించుకునే అవకాశాన్ని దేవుడు మనకు దయచేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈ అంశం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది మనకి జీవితాలకి. ప్రార్థన చేసుకుందామా? మరొకసారి ప్రభువాని యొక్క వాక్యాన్ని వినటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు చూపించిన ఈ యొక్క గొప్ప గుర్తు కొరకే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నావు నాయన. తండ్రి, మీ అందరం కూడా పాపులంగా ఈ లోకంలో జీవించున్నాము, జన్మించున్నాము. తండ్రి, నీ బాప్తిజం ద్వారా నీ ప్రియబిడ్డలుగా మీరు మమ్మల్ని చేర్చుకుని ఉన్నారు. ఆ పరలోకంలో స్థానాన్ని కల్పించడానికి మీరు మాకు యొక్క గొప్ప పరీక్షను మీరు పెట్టి ఉన్నారు తండ్రి. మేమందరం కూడా ఈ యొక్క లోకంలో జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చూపించిన ఆ గొప్ప ప్రేమ బాహుళ్యం మేము కూడా మా యొక్క బాప్తీసం ద్వారా మేము నూతన సృష్టిగా మారి నీ ప్రియ సాక్షులుగా జీవించలాగిన మీరు సహాయం దయచేయమని వింటున్న ప్రతిని బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మహిమపరచి వారిని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
గతికి మూలం ప్రేమే దైవ స్వరూపం,
ప్రేమే నీచ జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం.
ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం.